சதாசிவ சமாரம்பாம் சங்கராச்சார்ய மத்யமாம் அஸ்மதாச்சார்ய பர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம்.
71வ ஸ்லோகம்.
மகாரமப்யாத்மனி சித்தனே பரே பிலாபயேத் ப்ராஜ்ஞமபீஹ காரணம். சோஹம் பரம் ப்ரஹ்ம சதா விமுக்தி மத். விஜ்ஞான த்ருங் முக்த உபாதிதோ மலஹ.
ஸ்தூல சூக்ஷ்ம காரண பிரபஞ்சம் சமஷ்டி அனி ராமுல வாரு லக்ஷ்மணுடிக்கு செப்பின தரவாத, ஈ ஸ்தூல சூக்ஷ்மாலனு வெஷ்டி பரங்கா சூடாலி, சமஷ்டி பரங்கானு சூடாலி. ஈ ஜீவாத்மா பரமாத்மலோ ஐக்கியம் செய்யாலி அண்டே, ఈ కనపడుతున్నటువంటి రూపాలు నామాలు అన్ని వస్తువులు వాటికి ఉన్నటువంటి పేర్లు ఇవన్నీ కూడా భాగత్యాగ లక్షణ ద్వారా అవి నిజం కాదు అని మనం తెలుసుకోవాలి. భాగత్యాగ లక్షణ గురించి చెప్పారు శ్రీరాముల వారు ఇక్కడే, అది చూశాం మనం. లక్ష్యార్థాన్ని తెలుసుకోవాలి అంటే మహావాక్యంలోని లక్ష్యార్థం, వాచ్యార్థం అనగానే ఈ శరీరం నేను అహంకారం అనేది వస్తుంది, ప్రైమరీ మీనింగ్ అన్నాం. లక్ష్యార్థం అనేటప్పటికీ ఈ మనస్సు ఇంద్రియాలు శరీరం కాకుండా నేను అనేటువంటి చైతన్య స్వరూప ఆత్మ ఉన్నదే, దాన్ని ఆ పరమాత్మ చైతన్య స్వరూపంలో ఏకం చెయ్యాలి. ఏకం చేయడం అంటే ఒక్కటే అని తెలుసుకోవాలి. ఈ కుండలో ఉన్న ఆకాశాన్ని మహాకాశంలో ఒకటిగా ఎలా చేస్తాం? ఫిజికల్ గా మనం ఏం చెయ్యక్కర్లేదు. ఈ కుండలో ఉన్న ఆకాశం మహాకాశంలో కలిపేసేయి అంటే నిజంగా తీసుకెళ్లి కలపగలమా? సాధ్యమవుతుందా? బుద్ధిపూర్వకంగా అర్థం చేసుకుంటాం. ఈ ఘటాకాశం అనేటువంటిది కుండలో ఉన్న ఆకాశం అనేది బయట ఉన్న ఆకాశానికంటే వేరు కాదు అని తెలుసుకోవడమే ఐక్యం. ఇది బాగా అర్థమైతే మనకు జీవాత్మ పరమాత్మ ఐక్యం అర్థమవుతుంది. ఈ కుండలో ఉన్న ఆకాశం మహాకాశంలో ఐక్యం కావాలి అంటే ఎలా అవుతుందండి ఐక్యం? మీరు నేను చేసే పని కాదు అది. అది ఒక పని కాదు, అది ఒక జ్ఞానం. ఆ జ్ఞానాన్ని పొందాలి మనం. ఏమిటా జ్ఞానం? ఇది వేరుగా లేదు అసలు. ఈ కుండలో ఉన్న ఆకాశం బయట ఉన్న ఆకాశం కంటే చోటు కంటే వేరుగా లేదు. అదే ఇది. ఈ కుండలో ఉండడం వల్ల కుండ ఆకాశం అని పేరు పెట్టాం, అంతేకాని దానిలో ఏం మార్పు లేదే. కనుక ఐక్యం చెయ్యాలంటే కుండ పోయిన తర్వాతనేనంటే ఐక్యం అవుతుందంటారా? అంటే కుండ పోయిన తర్వాతనే ఐక్యం అవుతుందంటారనే వాక్యం ఎందుకు వాడని తెలుస్తా నేను? మీకు అర్థమై ఉంటుంది. ఈ శరీరం అనే కుండ పోతే గాని ఈ జీవుడికి ముక్తి లేదంటున్నారు కదా. ప్రతికుండంగా ముక్తి ఎక్కడుందండి? అసలు ఎట్లా వస్తుంది ముక్తి? ఎవరు చెప్పారు మీకు అని అడిగేవాళ్ళు ఉన్నారు, ఫిలాసఫర్స్. కనుక ఈ కుండలాంటి శరీరం ఉండగా జీవన్ముక్తి జీవన్ముక్తి అంటారు. అది ఏంటి అసలు, సాధ్యమా అది? ఇది ఉన్నంతసేపు ముక్తి లేదు, ఇది పోతేనే ముక్తి. అలాంటి వాళ్ళకి మనం ఈ ఉదాహరణ చెప్తాం. ఇప్పుడు ఈ ఆకాశం బయట ఆకాశంలో కలవాలి అంటే కుండ పోతేనే కలుస్తుందా? అది ఒకటని తెలుసుకోవాలంటే కుండ పగలగొడతామా? తెలివి గల వాడెవరు పొదలగొట్టాడు. బుద్ధిమంతుడెవరు? కుండ పగిలితే గాని ఆకాశం లోపలి బయటికి కలవదండి, అందుకని పగల కొడితే గాని అది కలవడానికి వీలు కాదన్నాడు. బుద్ధిమంతుడైతే ఏం చేస్తాడు? కుండ ఉండగానే చేతిలో పెట్టుకొని, ఏమండి కుండ ఉంటే ఉండనివ్వండి, ఏముంది ఉంటే పాపం, అదేం చేసింది, కుండలో ఉన్న చోటు బయట ఉన్న చోటు ఒక్కటేనండి. ఈ జీవాత్మ కుండ ఆకాశం, పరమాత్మ బయట ఉన్న ఆకాశం ఒక్కటే, పాపం కుండ ఏం చేసింది, కుండ ఉంటే ఉండనివ్వండి, ఇంకా ఉపయోగపడుతుంది అది కదా. అదేవిధంగా ఈ శరీరం, మనస్సు, బుద్ధి, అహంకారాలు ఉన్నప్పటికీ కూడా నేను ఆత్మస్వరూపాన్నే, ఆ అంతటా వ్యాపించినటువంటి పరమాత్మ స్వరూపమే నేను అని తెలుసుకోవడానికి నిజంగా ఇది సహాయపడుతోంది. ఈ శరీరం, మనస్సు, బుద్ధి సహాయపడుతోంది. ఇలా సహాయపడుతున్న శరీరం, మనసు, బుద్ధిని అది సరిగ్గా ఉంచుకుంటే సహాయపడుతుంది. అది విషయం. శమదమ మనో ఇంద్రియం, మనస్సు నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం, శరీరం, ఇవన్నీ కూడా ఒక కట్టుబాటులో ఉండి నియమంతో ఉంటే అది సహాయపడుతుంది. దాన్ని ఇష్టం వచ్చినట్లుగా గాలిపటంలాగా వదిలిపెట్టావు అనుకో, అదే శరీరం, అదే మనస్సు, అదే ఇంద్రియాలు మనకు శత్రువులవుతాయి. కానీ బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? ఆ శరీరాన్ని, ఇంద్రియాలని, మనసును చక్కగా నియమంతో, నిష్ఠతో, ఆచారాలతో పాటిస్తూ, శాస్త్రం చెప్పినట్లుగా భక్తితో, శ్రద్ధతో దాన్ని కాపాడుకుంటూ, ఈ శరీరం అనే కుండ ద్వారా నేను ఆత్మనని తెలుసుకుంటాడు. అది విషయం. ఇప్పుడు మనం బుద్ధిమంతులమో బుద్ధుమంతులమో, బుద్ధు అంటే బుద్ధి లేనివాడు అని అర్థం. కానీ మనమే నిర్ణయించుకోవాలి. ఇప్పుడు దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహ హేతుకం అన్నారు వివేక చూడామణిలో శంకరాచార్యుల వారు. మూడు విషయాలు చాలా దుర్లభంట. దుర్లభం త్రయం ఏవైతత్ మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశయ. మనుష్యత్వం అనేటువంటిది, మనిషిగా పుట్టడం అనేటువంటి దుర్లభంట, చాలా కష్టం. ఇప్పుడు మనందరికి లభించిందా లేదా? అంత దుర్లభమైనటువంటి మనుష్య జన్మ పొందామా లేదా? అందులో సందేహం లేదు కదా. ముముక్షుత్వం ఉంది మనకు, మోక్షం పొందాలి అనే కోరిక ఉంది కదా. క్లాసుకు వస్తున్నామంటేనే మోక్షాన్ని పొందాలని కోరిక ఉంటేనే వస్తారండి. కనుక దైవ అనుగ్రహం కూడా ఉంది మనకు, శాస్త్రం చదవడానికి చక్కని సంస్కృతి, కళాచారం ఉన్నటువంటి దేశంలో పుట్టాం. మన తల్లిదండ్రులు కొంచెం సంస్కారవంతులైన వాళ్ళంటికి పుట్టాం మనం. కనుక అటువంటి భాగ్యం మనకు కలిగింది. మహాపురుష సంశ్రయం అంటే మహాత్ముల యొక్క, మహానుభావుల యొక్క సాంగత్యం మనకు లభించింది. ఇంతకంటే ఏం కావాలి జీవితంలో? దైవ అనుగ్రహం ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. కనుక మనుష్యత్వం వలననే మనం తెలుసుకుంటాం, గాని శరీరం పోతే తెలుసుకునేదేమీ లేదు. అర్థమైందా? శరీరం ఉండగానే మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం గనక ఉంటే ఇవన్నీ సాధ్యమవుతాయి. ప్రేమ, కరుణ, దయ. దయ అంటేనే కరుణ. ఓకే, దయ, ప్రేమ ఇవన్నీ కూడా మనిషికి రావాలి. దైవ గుణాలు రావాలి. దైవీ సంపత్తి ఉంటే కసొస్తుంది. అలా లయం చేయడం అంటే ఏమిటి? ఇప్పుడు అకారమును ఉకారములో, ఉకారమును మకారములో, నాద, బిందు, కళ అని చెప్పాను. పోయినసారి బిందు అంటే సమష్టి కారణ ప్రపంచం అన్నారు. సమష్టి కారణ ప్రపంచం. నాద అంటే సమష్టి సూక్ష్మ ప్రపంచం. కళ అంటే సమష్టి స్థూల ప్రపంచం. ఈ స్థూలాన్ని సూక్ష్మంలో, సూక్ష్మాన్ని కారణంలో లయం చేయాలి బుద్ధిపూర్వకంగా. ఈ స్థూలం సూక్ష్మం నుంచి వచ్చింది గనక స్థూల నామరూపాలన్నీ కూడా నిజం కాదు, అవి సూక్ష్మం నుంచే వచ్చినాయి. సూక్ష్మము కూడా కారణం నుంచే వచ్చినాయి కనుక అవి మళ్లీ వాటిలోకే వెళ్లిపోవాలి. ఉప్పు బొమ్మ వినాయకుడిని చేశారు మట్టితో. నిమజ్జనం చేసేటప్పుడు ఏం చేస్తాం? ఎక్కడ కరిగిస్తాం? మళ్ళీ అక్కడే కడతారు ఆయన. నీటితో కలిపి చేశాం కదా, ముద్ద చేసి నీళ్లు కలిపి ఆ నీటిలోనే వేస్తే మళ్ళీ నీటిలో కరిగిపోతుంది. ఎక్కడికి వచ్చిన వాళ్ళు అక్కడికే వెళ్ళాలి కదా. స్థూలం సూక్ష్మం నుంచి వచ్చింది కనుక స్థూలం వెళ్లేటప్పుడు ఏం చేయాలి, సూక్ష్మంలోకి వెళ్ళిపోవాలి, సూక్ష్మం కారణంలోకి వెళ్ళిపోవాలి. అకార ఉకార మకార. అందుకని వేద అధ్యయనం చేసేవాళ్ళు పారాయణం చేసే ముందు వాళ్ళు ఏం చేస్తారంటే మూడు మాత్రల కాలంలో చదువుతారు ఓంకారం. మూడు మాత్ర అంటే ఒక చిటికే ఒక మాత్రా కాలం. మీరు చిటికే వేస్తారు చూసారా, నా చిటికి వినపట్టాలి, కొంతమంది వేస్తే బాగా వినపడుతుంది. ఒక చిటికే కాలం ఒక మాత్రా కాలం, ఆ అనేది ఒక మాత్రా కాలం, ఇంకొక ఆ చెప్తే ఇంకొక మాత్రా కాలం, ఇంకొక ఆ చెప్తే మూడవ మాత్రా కాలం. సో మూడు మాత్రలు కలిపితే ఎంత టైం పడుతుంది, అంత సమయం చెప్పాలి ఓం. ఎప్పుడు, వేద అధ్యయనం మొదలు పెట్టేటప్పుడు, ప్రారంభించేటప్పుడు. వేద అధ్యయనం అంతా అయిన తర్వాత, పారాయణం అంతా అయిన తర్వాత మళ్ళీ ఓంకారం చెప్పాలి. ఆ ఓంకారం ఎలా చెప్పాలి, నాలుగు మాత్రల కాలం చెప్పాలి. ఎట్లా చెప్తారు, ఓం మూడు మాత్రల కాలం. నాలుగు మాత్రలంటే, మాత్రలంటే వేరే మాత్రలు కాదండి, కాలం పేరు అది. మాత్ర అంటే ఒక అక్షర కాలం మాత్ర. నాలుగు చివరిలో పారాయణం చేసిన చివరిలో తర్వాత నాలుగు మాత్రల కాలం చెప్పాలి. ఓం నాలుగు మాత్రలు అలా చెప్తారు. ఇప్పుడు మనం వేద అధ్యయనం ఆరంభం లేదు, మనకు చివరా లేదు కనుక మనకు తెలియవు అవన్నీ కూడా. ఇవన్నీ చేసే వాళ్ళకి తెలుస్తాయి, నియమాలు ఉన్నాయి. మనం కూడా పూజలు చేసేటప్పుడు ఓం అని చెప్తాం కదా, దేవుని పేరు చెప్పేటప్పుడు కూడా ఓంతో స్టార్ట్ చేస్తాం, మళ్ళీ ముగిస్తాం ఓం అని. తెలిసి చేసినా తెలియక చేసినా ఆ కొంత ఫలం ఉంటుంది కనుక ఆ ఓంకారాన్ని విశేషంగా చెప్పారు రాముల వారి ఇక్కడ. అకారాన్ని అకారం ఉకారం మకారం, స్థూలం అకారమని, సూక్ష్మం ఉకారమని, కారణం మకారమని చెప్పారు. కనుక స్థూలం అకారాన్ని ఉకారంలో లయం చేసి, ఉకారాన్ని మకారంలో లయం చేసి, మకారాన్ని తురియ ఆత్మలో అన్నారు, ఓంకారంలో కలిపివేయి అన్నారు. కలపడం అంటే ఏమిటి, ఆ అని చదువుతున్నాం కదా మనం. అందుకని ఓం అని అనుకునేటప్పుడే, ఈ ఓం చెప్పేటప్పుడే బుద్ధిపూర్వకంగా ఈ నామ రూప, ఈ జగత్ అంటే ఏమీ లేదు, ఒక రూపం ఉంటుంది దానికి ఒక పేరు ఉంటుంది, పదం పదార్థం అన్నారు. పదం అంటే చెప్పాను కదా, పుష్పం అనేది పదం అన్నాను. పదార్థం అంటే ఏమిటి, పుష్పం ఆ వస్తువు పదార్థం. పదము యొక్క అర్థం పుష్పం అనేది పేరు, పుష్పం అనేటటువంటి వస్తువు ఉన్నది కదా దీన్ని పదార్థం అన్నారు. ఇప్పుడు మీ పేరు ఉంది కదా, మీ పేరేమిటి, మన పేర్లు ఉన్నాయి కదా, మన పేర్లు ఉన్నాయి. ఇప్పుడు పేరు ఉన్నప్పుడు ఈ పేరుకు పదార్థం ఉంది, శరీరం, ఈ స్థూల శరీరం. దీన్ని సూక్ష్మ శరీరంలో లీనం చేయాలి. ఎలా చేస్తామంటే మానసికంగా చేయాలి, బుద్ధిపూర్వకంగా. ఈ పేర్లు ఏమండి, పుష్పం అనేది ఉన్నదా అసలు, పుష్పం అనేది ఎక్కడుంది చెప్పండి, ఆకు ఉన్నది, ఇది రెక్క, పుష్పం యొక్క రెక్క, ఇది కాడ. పుష్పం యొక్క రెక్కలు, కాడ ఆకులు. పుష్పం ఎక్కడుందండి, లేదు కదా. మరి పుష్పం పుష్పం అంటారు ఏంటి, ఆకు ఉన్నదండి అన్నారు. ఆకు ఎక్కడుంది, ఆకు ఆకు అన్నాం ఏమిటి ఆకు ఇందులో. ఇలా ప్రతి వస్తువు చూసుకుంటూ పోతే ఆ వస్తువు నిజంగా లేనే లేదు. మనకి ఇంత ఆలోచించే టైం లేదు. అసలు విషయం ఏంటంటే ఇంత విచారణ చేసే సమయం ఎక్కడుందండి, లేవగానే బ్రేక్ఫాస్ట్ చేయాలా, ఆ బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు అలిసిపోతాం, అది తినగానే కాస్త మళ్ళీ రెస్ట్ కావాలి, మళ్ళీ రెస్ట్ తీసుకోగానే మళ్ళీ ఆకలి అవుతుంది, మధ్యాహ్నం లంచి మళ్ళీ కాస్త కునుకు తీయాలి కదా, మళ్ళీ కునుకు తీసిన తర్వాత మళ్ళీ నిద్ర వస్తుంది, మళ్ళీ ఆకలి అవుతుంది, మళ్ళీ నిద్ర వస్తుంది. మన జీవితం అంతా తినడానికి నిద్రపోవడానికి సరిపోతుంది మాక్సిమం, తినడానికి నిద్రపోవడానికి. జీవితముల సగభావకము నిద్దురకే సరిపోవు. పాండవ వనవాసంలో ఒక పాట గుర్తుందా, మిగిలిన ఆ సగభాగము చిత్తశుద్ధి లేకపోవు. చిత్తశుద్ధి లేకుండా జీవిస్తాడు జీవిత మనిషి. కనుక మత్తులో ఉన్నాం మనందరం, ఎప్పుడు నిద్ర ముఖంతోనన్నా ఉంటాం, నిద్రపోతూనన్నా ఉంటాం. కనుక ఈ యొక్క నామరూపాలన్నీ కూడా నిజంగా లేవు. స్థూల నామరూపాలు కావచ్చు, సూక్ష్మంగా ఉండే నామరూపాలు కావచ్చు, కారణంలో అంటే మనకు కనపడని స్థితిలో అవ్యక్తంగా ఉండేవి కావచ్చు, ఏవైనా సరే, ఏవైనప్పటికీ కూడా అవన్నీ మిథ్యా అని తెలుసుకొని, ఇవన్నీ దేని మీద ఆధారపడున్నాయి, ఆత్మ చైతన్యం మీద, తురీ ఆత్మ మీద ఆధారపడున్నాయి. అకారం ఎక్కడుందండి, ఓంకారంలోదే కదా. ఉకారం ఎక్కడుంది, ఓంకారంలోదే కదా. మకారం ఎక్కడుంది, ఓంకారం లేకుండా చెప్పండి. ఆ ఉం ఈ మూడు విడివిడిగా ఉన్నాయా, ఓంకారంలో ఉన్నాయా, అర్థమైందా? స్థూల సూక్ష్మ కారణ అకార ఉకార మకారాలతో పోల్చినటువంటి స్థూల సూక్ష్మ కారణ నామరూపాలు ఎక్కడున్నాయి, ఓంకారం సమానమైనటువంటి తురీ ఆత్మలోనే ఉన్నాయి. ఎలా చెప్పారు, చక్కగా చెప్పారు కదా ఇందాక. అకారం కూడా ఓంకారంలోనే ఉందండి, ఉకారం కూడా ఓంకారంలోనే ఉందండి, మకారం కూడా ఓంకారంలోనే ఉందండి. ఏమండి, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఎందులో ఉన్నాయండి, తురీ ఆత్మనైన నా ఎందు ఉన్నాయి. నేనంటే ఎవరు, అహంకారము కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, చిదానంద రూప శివోహం నాలో ఉన్నాయి. అప్పుడు ఈ శరీరానికి ఉన్న మలం, మనస్సులో ఉన్నటువంటి మలం, ఇవన్నీ సచ్చిదానంద రూపమైనటువంటి నాకు లేవు, అవి శరీర ధర్మాలు వాటికి ఉంటాయి. ఎంత స్నానం చేయించినా ఈరోజు మళ్ళీ రేపు స్నానం చేయించాల్సిందే. మీరు ఎంత పౌడర్ రాసినా సరే, ఎన్ని పరిశుభ్రములు అప్లై చేసినా సరే, మళ్ళీ నెక్స్ట్ డే ఏమిటి, ఎన్ని సోపులు ఖాళీ చేసి ఉంటాం ఇప్పటికి మనం, ఎన్ని పౌడర్ డబ్బాలు, ఎన్ని పరిశుభ్రములు. కనుక ఈ అశుద్ధి దీంట్లో శుద్ధిని తీసుకురాలేవు. మనసులో కూడా చూడండి, ఎంత చేసినా కూడా ఏమండి, ఇంత చదువుతున్నా కూడా ఏమిటో చెడు చెడు ఆలోచనలు వస్తాయండి అన్నాడు. అది మనస్తత్వం నాయన, మనసు యొక్క స్వభావం. కుక్క తోక వంకర అన్నాడు. అందుకని వేమన ఇలుక తోలు తెచ్చి ఎందాక ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు రాదు. అదే విధంగా మనస్సుని ఎంత శుద్ధి చేయదలుచుకున్నా కూడా కొంతవరకు సాత్వికం వరకు తీసుకురాగలవే కాని 100% పర్ఫెక్ట్ గా ఉండాలంట మనస్సు. అసలు మనసులో ఎటువంటివి రాకుండా ఉండకూడదు అన్నాడు. అసలు అటువంటి మనస్సే లేదు, ఏదో ఒక కొర ఉంటూనే ఉంటుంది మనస్సులో. కనుక అవన్నీ కూడా శరీర ధర్మాలు, మనస్సు ధర్మాలే కాని నావి కాదు. కనుక నేను ఎవరిని, అమలహ. ఇక్కడికి వచ్చాం, చివర్లో ఉన్న చూడండి, అమలహ అంటే నిర్మలహ. ఉపాధిత ముక్త. ఉపాధిత అంటే ఏమిటి, ఈ నన్ను పరిచ్ఛిన్నం చేసేటటువంటి ఈ స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం ఉన్నాయి కదా, నేను ఇందులో పరిచ్ఛిన్నుడిగా అంటే ఏమిటి, కన్ఫైన్మెంట్ అంటారు. ఇప్పుడు ఘట ఆకాశం అనగానే చోటు తక్కువైపోయింది కదా, చిన్నదైపోయింది కదా, పాపం ఇంతే ఉంది, లిమిటెడ్ అనమాట, పరిమితి కలిగినటువంటి, అది ఉపాధి అంటే. ఆ ఉపాధి అనేటువంటిది ఏమిటి, శరీరం ఉపాధి. ఇప్పుడు నేను ఆత్మని తెలుసుకున్న తర్వాత నేను ఈ శరీరాన్ని నుంచి ముక్తున్నా కాదా, నేను అంటే ఎవరు, ఆత్మ ప్లస్ అనాత్మ. నేను అన్నప్పుడు ఆత్మ అనాత్మ కలిస్తే కదా నేను అన్నాం. ఈ నేను అన్నప్పుడు ఈ రెండు కలిసినప్పుడు ఇప్పుడు మనం సచ్చిదానంద ఆత్మని నేను అని తెలుసుకున్నాం, నామరూపం నేను కాదు అది అనాత్మ అని తెలుసుకున్నాం. తెలుసుకున్నప్పుడు ఇందులో దోషాలున్నాయి, ఈ అనాత్మ శరీరం మనస్సు బుద్ధిలో దోషాలున్నాయి. ఇప్పుడు ఈ ఆత్మలో దోషం లేదు, ఈ ఆత్మని నేను, కనుక నాలో దోషం ఉందా? అప్పుడు ఈ అహంకారంలో దోషాలున్నాయి. కానీ ఈ రెండింటి నేను ఇట్లా విడదీసినట్టుగా జరాసంధుండిలాగా ఈ నేనుని చేయలేము అట్లా. అర్థమైందా? ఈ నేను అనేటటువంటిది ఆత్మ అనాత్మలంటే శరీరం మనసు బుద్ధి సచ్చిదానందం రెండు కలిసింటేనే నేను. ఈ రెండును విడిచేయగలవా? చేయలేవు. కనుక రెండు కలిసే ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా కొబ్బరికాయ చెప్పానా, కురిడి, కొబ్బరి కురిడి లోపలే ఉంటుంది, ఆ పెంకును అంటకుండా ఇట్లా ఆడిస్తండి, గడగడగడ శబ్దం వస్తుంది. అంటే దానికి అంటుకొని ఉంటే శబ్దం వస్తుందా? కాదు కదా. జ్ఞానికి కూడా అంతే. నేను ఈ శరీరం అనే కురి పెంకే పెంకు, ఇది పెంకుతో సమానం. ఈ కవచంలో ఉన్నప్పటికీ కూడా నీ కురిడిలాగా అంటకుండా ఉన్నాను. అజ్ఞానంతో ఉన్నప్పుడు అంటుకోనున్నది. చాప పెట్టి తీయాలంటేనే కష్టం. పచ్చి కొబ్బరి చాకుతో తీయడం కూడా కష్టమే. అదే కొబ్బరి చూడండి ఎండిపోయిన తర్వాత ఏం కష్టపడక్కర్లేదు, ఒక్క టమ్మని అక్కడ చేసామంటే అది పెంకు పెరుగుతుంది. ఆ కురిడి కురిడి ఎట్లా వచ్చేస్తుంది? అది పచ్చిగా ఉన్నప్పుడు చేయండి, ఒక షేపు లేకుండా బగులుతుంది. అదే విధంగా మన మనస్సు కూడా ఎదగకుండా, మన మనస్సు కూడా పచ్చిగా ఉంటే, పచ్చిగా అంటే ఏమిటి అర్థం? రాగ ద్వేష కామ క్రోధ అన్ని ఉన్నాయనుకోండి, భయం ఇవన్నీ ఉంటే అంటుకొని ఉన్నదని అర్థం. నేను ఆత్మ అంటుకోనున్నాయన్నమాట. కనుక రామగీత చదవంగా 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 కురిడిలాగా అయిపోతాం. ఏమిటండి కురిడిలాగా అయిపోవడం అంటే? ఏం లేదు, ఎప్పుడు ఆనందంగా ఉంటారు. అది దుఃఖం ఉండదు, దిగులు ఉండదు, చింత ఉండదు. మన ఇంట్లో వాళ్ళు అడుగుతారు, నీకేమిటి అసలు మరిగిన చింతలు? నీకు దిగులు చింత లేదు, అస్సలు పట్టించుకోవడం లేదు, నువ్వు మరి క్లాసుకి వెళ్ళిన తర్వాత ఎక్కువ అని అడుగుతారు వాళ్ళు. వాళ్ళకేం తెలుసు మనం ఇంత తక్కువ ఆనందంగా అహం బ్రహ్మాస్మి అంటున్నాను, వాళ్ళకి తెలియదు. అప్పుడు వాళ్ళు మన మీద అక్షింతలేస్తారు, మరి నీకు ఇంత వైరాగ్యం పనికిరాదు, కొంచెం అన్నా పట్టించుకోవాలి. వాళ్ళు అనుకుంటారు మనం దిగులు పడుతూ ఉంటే వాళ్ళ గురించి అయ్యో ఎట్లా ఉన్నావు ఇట్లా అని అడుగుతూ ఉంటే అప్పుడు మనం పట్టించుకున్నట్లు లెక్క వాళ్ళకి. అందుకని జరగవలసిందేదో జరుగుతుంది, భగవత్ నిర్ణయం. భగవంతుడు వదిలిపెట్టాం, మన ప్రయత్నం మనం చేస్తున్నాం, దానికోసం ఎందుకు మనం దిగులు పడాలి అని చెప్పి మనం ఆ లెవెల్లో ఉంటాం. ప్లాన్ అంటే ఇదే కదా మరి. ప్లాన్ అంటే లేకపోతే నువ్వు ఆళ్ళు దిగులు పడుతూ, నువ్వు దిగులు పడుతూ అక్కడ కూర్చొని పక్కన ఇదేంటి. కనుక వాళ్ళందరికీ ఒక రకంగా ఉంటుంది మిమ్మల్ని చూస్తూ ఉంటే. కానీ మీరు అలా ఉండగా ఉండగా వాళ్లే ఎలా ఉండగలుగుతున్నారు, ఇది ఎలా సాధ్యం అని చూసి చూసి ఒకరోజు అడుగుతారు, ఏమిటి సీక్రెట్ అంటారు. ఏమి లేదు, ఒకసారి నాతో రండి అని చెప్పి క్లాసుకి తీసుకొస్తాం. అది అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి, అమలహ ఉపాధిత ముక్త. ఇప్పుడు ఉపాధిత అంటే ఈ శరీరం నుంచి నేను ముక్తుణ్ణి. మీరు ఇప్పుడు శరీరాన్ని నిజంగా ముక్తులా? శరీరంలోనే ఉన్నారు, కానీ బుద్ధిపూర్వకంగా ఏం తెలుసుకున్నారు? నేను ఈ శరీరాన్ని కాదు అని తెలుసుకున్నారు. అది ఉపాధిత ముక్త. మరి నేనెవరిని అప్పుడు? ఈ శరీరాన్ని నేను కాదు, నిర్మలుడైనటువంటి విజ్ఞాన దృక్ చైతన్య ఆత్మ, సచ్చిదానంద ఆత్మ. విజ్ఞాన దృక్ చైతన్యం, సాక్షి చైతన్యం. దృక్ అంటే సాక్షి, తెలుసుకునేవాడు. ఈ స్థూల శరీరం నేను కాదు అని తెలుసుకునేవాడు సాక్షి చైతన్యం. మనస్సు నా మనస్సు అంటున్నాడు చూసారా, ఆ మనస్సును తెలుసుకునేవాడే సాక్షి చైతన్యం. ఆ తెలుసుకునేవాడు ఎవరండి ఇప్పుడు? సాక్షి చైతన్యం అండి అనకూడదు. శరీరాన్ని తెలుసుకునేవాడు ఎవరు? సాక్షి చైతన్యం. నువ్వు కదా తెలుసుకుంటున్నావు. సాక్షి చైతన్యం అంటావేమిటి? నేను తెలుసుకుంటున్నాను కనుక నేనే సాక్షి చైతన్య నీ అని చెప్పాలి. వదిలిపెట్టరు, తప్పించుకోలేరు. మీరు నా మనస్సు అని మీరు చెప్తున్నారు కదా, మనస్సును ఎవరు తెలుసుకుంటున్నారు? నేనే తెలుసుకుంటున్నాను. రామగీత చదివితే ఆనందంగా ఉంది అని చెప్పి తెలుస్తున్నది, అర్థమైతే ఆనందం ఆ తెలుస్తుంది కదా. ఎవరండి తెలుసుకుంటున్నది? నేనే. అప్పుడు నేనే కదా సాక్షి చైతన్యాన్ని. అదే విజ్ఞాన దృక్ అన్నారు. నేనెవరిని అప్పుడు? సోహం పరం బ్రహ్మ అస్మి. అహం నేను పరబ్రహ్మమును. మూడో లైన్లో, నాలుగో లైన్ నుంచి మూడో లైన్కి వెళుతున్నాను, ఎందుకంటే పోయినసారి చెప్పిందే ఎంత రివిజన్, 15 రోజులైంది కదా. సోహం పరంబ్రహ్మ అహం పరంబ్రహ్మాస్మి. నేనెప్పుడు కూడా సదా విముక్తి మతు, నేనెప్పుడు బద్ధుడుగా లేనసలు. బద్ధుణ్ణి అనుకున్నాను నేను, బద్ధుడిని అని అనుకున్నాను నేను, భ్రాంతి పడ్డాను. నేను భ్రాంతిలో ఉన్నప్పుడు నేను అసలు ఆత్మనే, భ్రాంతిలో ఉన్నప్పుడు కూడా నేను ఆత్మనే. చిన్మయానందుల వారు ఒక కథ చెప్తుంటారు. ఒకడు కాకిని చూసి భయపడేవాట. కాకి ఏం చేస్తుంది, పురుగులు తింటూ ఉంటుంది. మరి కాకిని చూసి ఎందుకు భయపడతాడంటే, అది నన్ను తింటుందేమోనని భయం నాకు అన్నాడు. నిన్నెందుకు తింటుంది, నేను పురుగుని కదా అన్నాడు. వాడు పురుగు అనుకుంటున్నాడు తను మనిషిని అని తెలియక, ఆ భ్రాంతిలో పడిపోయినాడు. అందుకని బయటకు వస్తే భయం, కాకిని చూస్తే భయం, ఎందుకంటే నన్ను తీసుకుపోతుంది తినేస్తుందేమోనని. అప్పుడు వీడికి ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి పేరెంట్స్ ఏం చేశారంటే, తల్లిదండ్రులు డాక్టర్ దగ్గరికి తీసుకుపోయినారు. కాబట్టి మా అబ్బాయికి ఏదో ప్రాబ్లం, పాపం ఆ పక్షిని చూస్తే పరిగెత్తిపోతున్నాడు అన్నాడు. అప్పుడు డాక్టర్ గారు అన్నారు, నాయన ఆయన కూర్చోబెట్టి అద్దం ముందు కూర్చోబెట్టారు ఆయన, నువ్వు చూడు నేను ఎట్లున్నానో నువ్వు కూడా ఉన్నావు, మనిషివే కదా, మన ఇద్దరం మనుషులమే కదా. అవునండి అన్నాడు. అవునా, అవునండి, నీకు కళ్ళున్నాయి నాకు కళ్ళున్నాయి, నీకు ముక్కుంది నాకు ముక్కుంది, తల ఉంది, ఇట్లా చెప్పుకుంటూ వస్తున్నారు ఆయన రోజు. చెప్తుంటే ఇప్పుడు అర్థమైందా, నువ్వు పురుగు కాదు, నువ్వు క్రిమివి కాదు, నువ్వు మనిషివే అన్నాను. అవునండి నేను మనిషినే కదా అన్నా. మరి నువ్వు మనిషివైతే కాకి నిన్ను ఎట్లా పట్టుకెళ్తుంది అన్నాడు. నన్ను ఎందుకు పట్టుకెళ్తుంది కాకి, నన్ను పట్టుకుపోతున్నాడు. అప్పుడు డాక్టర్ గారు అన్నారు, ఏమండి మీ అబ్బాయికి నయమైపోయింది రోగం, మీరు ఇంటికి తీసుకెళ్ళాలని అన్నాడు. డాక్టర్ గారు తల్లిదండ్రులకు చెప్పారు, మీరు అబ్బాయిని ఇంటికి తీసుకెళ్లొచ్చు, వాడికి ఇప్పుడు ఇంకే బాధ లేదు, మనస్సు మార్పు వచ్చేసింది చాలా, ఆ భ్రాంతి అంతా పోయింది అనగానే సరే అని చెప్పి తల్లిదండ్రులు ఫీజు కట్టేసి డాక్టర్ గారికి అబ్బాయిని బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకురాగానే మళ్ళీ అమ్మో కాకి కాకి అని పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చాడు. అదేమిట్రా, ఇప్పటిదాకా భయం లేదన్నావు, కాకి నిన్నేం చెయ్యదన్నావు, నువ్వు పురుగు కాదనుకున్నావు, కాకి నిన్ను పట్టుకోలేదనుకున్నావు, మరి ఎందుకు భయపడుతున్నావు అంటే, నాకు తెలుసు నేను పురుగును కాదు మనిషిని, కాకి తెలియదు కదా, కాకి తెలియదు కదా అన్నట. కథ బాగుంది, మన సంగతి ఏమిటి ఏమండి, నాకు తెలుసండి నేను బ్రహ్మాండని, మా ఇంట్లో ఆయనకి తెలియదు, మా ఇంట్లో వాళ్ళకి తెలియదు కదండి, నేను వస్తున్నానండి క్లాసుకి, నాకు తెలుసు అంతా బ్రహ్మం అని మీరు చెప్తుంటే ఇంకా అసలు అర్థం కాకుండా ఉంటుందా, ఎంత బాగా చెప్తున్నారు, చక్కగా అర్థమైంది నాకు. మా అమ్మాయి వాళ్ళకి ఇంకా రాలేదు కదండి జ్ఞానం, మా అబ్బాయికి రాలేదు, మా అమ్మాయికి రాలేదు, మా వారికి అసలే, మగవాళ్ళైతే మా ఆవిడకి రాలేదను, నేను బ్రహ్మాన్ని మా ఆవిడకి బ్రహ్మం సంగతి తెలియదు కదండి అన్నాడు. నువ్వు బ్రహ్మాను అయితే మీ ఆవిడెవరు, బ్రహ్మమే కదా. స్వామీజీ అంటుంటారు జోక్ చెప్తుంటారు తమిళంలో, అమ్మా అమ్మా బ్రహ్మనికి వైఫ్ ఉండోడి అన్నట. బ్రహ్మానికి వైఫ్ ఎక్కడుంది, హస్బెండ్ ఎక్కడుంది అంటే, వాడు నువ్వు మాత్రం బ్రహ్మం అనుకుంటున్నావు, వాడని మాత్రం అబ్రహ్మంగా చూస్తున్నావు. ఇట్లా ఉంటుంది మిట్ట వేదాంతం అంటే. ఇట్లాంటివన్నీ పప్పులు ఉడకవండి ఇక్కడ, ఊరికే కథలు చెప్పడం చెప్పచ్చు కానీ, కనుక ఇంట్లో వాళ్ళు సమస్యలు ఇస్తున్నారనే ప్రశ్న లేదు. జ్ఞానం వస్తే ఎవరి వల్ల ఎక్కడ ఎప్పుడు సమస్య లేదు. సమస్య ఎక్కడుంది రాయన, ఆయన వాడి మనస్సులో ఉన్నట్టుగానే మన మనస్సులో అజ్ఞానమే సమస్య. కనుక సహా అరం బ్రహ్మ అహమస్మి సదా విముక్తిమత్, ఎప్పటికీ నేను విముక్తుడినే అన్నారు. విలాపయేత్ ప్రాజ్ఞః అపి ఇహ కారణం, ఈ ప్రాజ్ఞుణ్ణి కూడా కారణం అయినటువంటి ప్రాజ్ఞుణ్ణి ఓంకారంలో లయం చెయ్యి, మకారం అపి ఆత్మని సిద్ధనే పరే విలాపయేత్, సిద్ధనమైనటువంటి తురీ ఆత్మయందు లయం చెయ్యి అంటే ఏమిటర్థం, నేనే ఆత్మస్వరూపాన్ని అనే జ్ఞానం రావాలి. ఆ భావన వచ్చినప్పుడే మనకు నిజమైనటువంటి జ్ఞానం వచ్చినట్లు. తర్వాత శ్లోకం 52, ఏవం సదా జాత పరాత్మ భావనః.
స్వానంద తుష్ట పరి విస్మృతాఖిల తుష్ట పరి విస్మృతాఖిల ఆస్తే స నిత్యాత్మ సుఖా ప్రకాశకః ఆత్మ సుఖ ప్రకాశక సాక్షాద్ విముక్తో చలవారి సింధువత్
ఇంతటితో 51వ శ్లోకంతో నిధిధ్యాసనం గురించి అయిపోయింది. అకార ఉకార మకారాల మీద ధ్యానం చేసి నిధిధ్యాసనం చేసి లయం చేసి నామరూపాలన్నీ కూడా చైతన్యంలో లయం చెయ్యి అన్నారు. ఇలా నిధిధ్యాసనం చెయ్యాలి, రోజు చింతన చెయ్యాలి. శ్రవణం చేయడం మననం చేయడం కంటే కూడా నిధిధ్యాసనం అధిక కాలం చేయాలి. అలా చేసిన తర్వాత ఆ వ్యక్తి యొక్క జ్ఞానం ఎలా ఉంటుందట అని చెప్తున్నారు. 52 నుంచి 57వ శ్లోకం వరకు నిధిధ్యాసన ఫలం చెప్తున్నారు. స్థిర ప్రజ్ఞ లక్షణాలు ఎలా చెప్పారు కృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో, గుణాతీతుడి లక్షణాలు ఎలా చెప్పారో 14వ అధ్యాయంలో, పరాభక్తుడి లక్షణాలు ఎలా చెప్పారో 12వ అధ్యాయంలో, అదేవిధంగా ఇక్కడ రాముల వారు స్థితప్రజ్ఞుడు జ్ఞాననిష్ట కలిగినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు, ఏ విధంగా ఆలోచిస్తూ ఉంటాడు, చింతన ఎలా ఉంటుంది అని చెప్తున్నారు. ఏవం ఈ విధంగా విలాపం చేసిన తర్వాత, విలాపం అంటే మన తెలుగులో విలాపం దిగులు పట్టం అది కాదు, విలాపం అంటే లయింప చెయ్యడం. మనం ఏం చెయ్యక్కర్లేదు, క్లాసులో కూర్చొని వింటూ ఉంటే, ఇంట్లో సీడీ ఉంటే సీడీ వింటూ ఉంటే, నోట్స్ చదువుతూ ఉంటే దానంతట అదే జరుగుతుంది. మనం చేయవలసింది అదే, ఇంకేం చెయ్యక్కర్లేదు. ఇంటికి వెళ్ళామండి ఏం చేయమంటారన్నాడు. ఏం చెయ్యొద్దు నాయన, చదువు, విన్నదాన్ని మళ్ళీ మననం చెయ్యి, నెమరు వేసుకోవంటారు. పిల్లలు పరీక్ష రాసి పరీక్ష రాయడానికి వెళ్ళేటప్పుడు అన్ని నెమరు వేసుకున్నావా, నెమరు వేసుకున్నావా అంటాం. ఏంటి నెమరు వేసుకోవడం? అలాగే మనం కూడా నెమరు వేసుకోవాలి. ఏవం అది ఏవం సదా జాత పరాత్మ భావన, భావన అంటే జ్ఞానం, పర అంటే పరమాత్మ, ఆత్మ అంటే జీవాత్మ, పరమాత్మ జీవాత్మ జ్ఞానం జాత అంటే ఉదయించినటువంటి, ఉదయించినటువంటి అంటే 51 శ్లోకాల వరకు విన్నారు కదా రామగీత, ఏమన్నా ఉదయించిందా? ఉదయించిన వాళ్ళకి అని అర్థం. జ్ఞానం ఉదయించి ఉంటే, అందుకని ప్రకరణ గ్రంథాలు మనం వినాలి చదవాలి అంటే మనకు భగవద్గీత ఉపనిషత్తులన్నీ తెలుసుంటేనే ఈ విషయాలు అర్థమైతాయి. ఇప్పుడు వినలేదనుకోండి, ఇక్కడి నుంచి వెనక్కి వెళ్తాం, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ భగవద్గీత మొదలు పెడతాం, ఏం చేస్తాం మరి? అందుకని పౌనఃపున్యేన శ్రవణం కుర్యాత్, తిరిగి 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 మళ్ళీ మళ్ళీ వింటూనే ఉండాలి. మళ్ళీ మళ్ళీ తినడం లేదు, ఒకసారే రెండు సార్లు మూడు సార్లు తింటాం. ఎందుకు? నిన్న తిన్నారు కదా మళ్ళీ ఇవాడు, ఎందుకంటే ఆకలి అవుతుంది అన్నాడు. ఆ మోక్షం అనే ఆకలి రావాలి, అలాగే ముముక్షుత్వం రావాలి. ఏమండి నాకు ఇంకా పరమశాంతి రాలేదు కదా, వస్తుంటే ఉంటాను క్లాస్ కన్నా. ఆ భగవద్గీత కదండి విన్నదే కదా అన్న, ఒక్క శ్లోకం చెప్పు ఆ అధ్యాయుల పేర్లు తెలియదు, ఒక్క శ్లోకం తెలియదు, అధ్యాయుల పేర్లు తెలియదు, ఏమి తెలుసు మనకు అనుకుంటాం మనకు తెలుసని. కనుకనే శాస్త్రం చదవడం అలసిపోకూడదు, మనిషి అలసిపోకూడదు. తినడానికి అలసిపోతున్నామా? అదేవిధంగా శాస్త్రం చదివేటప్పుడు ఉత్సాహం అంటే ఉత్సాహం రావాలి. ఇప్పుడే ఏదో కొత్తగా చదువుతున్నట్టుగా చదవాలి. ఇప్పటి నుంచో వస్తున్నారు కదండి, 13 ఏళ్ల నుంచి 14 ఏళ్ల నుంచి, 14 ఏళ్ళు అయితే ఏముంది నాని, నాకేమొచ్చింది? ఇప్పుడే అసలు ముముక్షుతోనే వచ్చింది రాక. అట్లా కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. అని కనుక జాత పరాత్మ భావన, ఎప్పుడైతే ఈ విధంగా సాధన చేసిన తర్వాత నిష్ట వస్తుంది మనిషికి, నేను జీవాత్మని పరమాత్మనే అని తెలుసుకుంటాను. స్వానంద తుష్ట, అలా వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఆత్మయందే స్వ ఆనంద, స్వ అంటే తన ఆత్మయందే, స్వ అంటే ఆత్మ, ఆనంద ఆత్మానంద తుష్ట తృప్తిగా ఆనందంగా ఉంటాడు. ఆ పూరి చూసారా, నూనెలు వేయగానే రౌండ్ గా తిరుగుతూ ఉంటుంది. ఎంతసేపు తిరుగుతుంది? ఓనం బాగా అది ఉబ్బే వరకు తిరుగుతుంది. అయిన తర్వాత ఇంకా తిరగదు, ఆగిపోతుంది. అదే విధంగా ఆత్మని నేనని తెలుసుకున్న తర్వాత ఇంకెటువంటి అతృప్తి ఉండదు, అసంతృప్తి ఉండదు. తుష్ట ఆత్మన్నే ఆత్మనా తుష్ట. ఆ మనస్సు ఆనందంలో ఆత్మానందంలో ఉంటుంది ఎప్పుడు. కనుక పరి విస్మృతాఖిల, ఎప్పుడైతే ఆత్మానందంలో ఉంటాడో అఖిలం విస్మృత, అన్ని కూడా ఇవన్నీ కూడా ఏముందండి వీటిలో ఏముంది అంత. చెరుకులో రసం తీసిన తర్వాత అందులో ఆ చెక్కును ఏం చేస్తారు? ఆహా ఎంత బాగుంది, అవతల పారేస్తారు విస్తరి. ఇంకేముంది అందులో? అదే విధంగా నేను ఆత్మను తెలుసుకున్న తర్వాత ఈ శరీరం ఒక కవచం, ఈ శరీరం ఈ ప్రపంచం ఈ నామాలు రూపాలన్నీ కూడా వాటిట్లో ఏమి సారం ఉంది? నిజంగా సారమే లేదు. ఉన్న సారం ఎక్కడుంది? నాయందే ఆత్మయందే ఉన్నది. కనుక ఏ విషయం మీద కూడా ఆ మనిషికి వ్యామోహం ఉండదు, భ్రాంతి ఉండదు. ఆ వస్తువులను అట్లా చూస్తూ ఉంటాడంతే, వాటి కోసం పాకులాట పీకులాట ఉండదు, అవి లేవే అని దిగులు ఉండదు. అది చెప్తున్నారు ఇక్కడ పరివిస్మృతాఖిల అంటే ఈ విషయానందాల కోసం పాకులాడడు అని అర్థం. అఖిలం అంటే ఏమిటి? అన్ని వస్తువులు విషయాలు. ఈ విషయానందం కోసం పాకులాడతాడా అంటే పరివిస్మృత అంటాడు. పరిత అంటే పూర్ణంగా వాటి మీద ఎటువంటి ఆశ గాని వాటి మీద మోహం గాని కోరిక గాని వాటి వెంబడి పడటం గాని మనిషి ఉండదు అన్నాడు. ఎండమావలు వెంట పడినట్లుగా పరిగెత్తాడు మనిషి. ఐ లవ్ యూ అని చెప్పాలి ఎవరన్నా, నాకు చెప్తూ ఉంటే ఆనందం. మా అబ్బాయి ఈమెయిల్స్ పంపిస్తూ ఉండాలి, అమ్మాయి ఫోన్ చేస్తూ ఉండాలి, ఏంటి పాపులాట? ఇది విషయ ఆనందం అంటే. వాళ్ళు వస్తే ఎంత, పిలిస్తే ఎంత, పిలవకపోతే ఎంత. పిలిచినా ఒకటే, పిలవకపోయినా ఒకటే, ఈమెయిల్ పంపించినా ఒకటే, పంపించకపోయినా ఒకటే, ఫోన్ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. ఎందుకు? నేను ఎప్పుడు ఆత్మానందంలో ఉంటాను. లేకపోతే ఏమవుతుంది? పుత్ర ఆనందం, పుత్రి ఆనందం, పౌత్ర ఆనందం. వాళ్ళు నవ్వితే నాకు ఆనందం, లేకపోతే నా ఆనందం ఇట్లా ఉంటుంది. అంటే నా సుఖం ఆనందం అవతల వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్ మీద ఆధారపడుంది, వాళ్ళ కరుణ మీద ఆధారపడుంది. అదే నా ఆనందం. అదే నీ ఆనందం అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఏ క్షణం ఎప్పుడు నువ్వు ఆనందం ఉంటావు ఎవరికీ తెలియదు. ఎందుకంటే అవతల వాళ్ళ స్వభావాలు మనస్సులు నేను పెట్టుకొని కూర్చుంటే ఇంకా సుఖమే ఉంటుందండి. కనుక నా సుఖం ఆనందం ఎప్పుడు ఎవరి మీద ఆధారపడి లేదు. మా అబ్బాయి వల్ల కానీ, అమ్మాయి వల్ల కానీ, మనవళ్ళు మనవరాళ్ల వల్ల మీద కూడా ఆధారపడి లేదు. వాళ్ళు ఎలా చూసినా, బాగా చూసినా, బాగా చూడకపోయినా, పలకరించినా, పలకరించకపోయినా, ఆహా అన్నా అన్నా కూడా, ఏదన్నా కూడా అంటే ఏముందండి? నేనెవరిని? అహంకారాన్ని కాదు కదా, నేను ఆత్మస్వరూపాన్ని. కనుక ఆ మాటలు పెద్దగా పట్టించుకోను, పెద్దగా పట్టించుకోను. అది విషయానందం మీద నాకు ఎటువంటి తాపత్రయము ఉండదు. నేనెప్పుడు ఆత్మానందంలో ఉంటాను. విషయాల ఆనందాలు వచ్చినా ఒకటే, లేకపోయినా ఒకటే. తర్వాత నైందో ఆస్తే సహ నిత్య ఆత్మ సుఖ ప్రకాశక అన్నారు. ఆస్తే ఎప్పుడు అలా ఉంటాడట, ఆత్మ ధ్యానంలోనే సహా ఆ జ్ఞాని. ఎవరు? రామగీత స్టూడెంట్ అని చెప్పుకోవాలి నేను, చెప్పచ్చా? గీతా ఉపనిషత్తు స్టూడెంట్, వేదాంతి స్టూడెంట్, నిత్య ఆత్మ సుఖ ప్రకాశక. నిత్యం అంటే అఖండమైనటువంటి ఆత్మ చైతన్యం, ప్రకాశక అంటే చైతన్యం. తాను చైతన్యంగా తెలుసుకొని ఎప్పుడు కూడా సుఖం ఆనందంగా ఆత్మసుఖంలోనే ఉంటాడు అని అర్థం. ఆత్మసుఖం ప్రకాశశ్చ జ్ఞానం యస్య సహా అంటే నిత్యమైనటువంటి ఆత్మస్వరూపంలో సుఖాన్ని తన స్వరూపంగా భావిస్తూ చైతన్యంగా ఉంటాడు మనిషి అని అర్థం. మనకు టైటిల్ ఇది నిత్య సుఖ ప్రకాశకాత్మక. ఎవరు? నేనే. నేనే నిత్యాత్మ సుఖ ప్రకాశక. చైతన్యాన్ని నేను, చైతన్యాన్ని నేనైతే నేను సుఖ ప్రకాశ సుఖమా కాదా? సుఖస్వరూపమే కదా నేను ఎప్పుడు. అందుకే నిత్యం అన్నారు, నిత్య ఆత్మ సుఖ ప్రకాశక. ఇప్పుడు మీరు చైతన్యమా కాదా? ఇప్పుడు చైతన్యం అంటే ఆత్మ కాదా? ఆత్మే. ఆత్మ చైతన్యం మీరిప్పుడు. ఆత్మ చైతన్యం మీరు ఇప్పుడు అంటే ఎప్పుడు? ఆత్మ ఆనంద స్వరూపమే కదా. సుఖ ఆత్మ సుఖ ఎప్పుడు అంటే నిత్య ఆత్మ సుఖ ప్రకాశక. మీరు ఎప్పుడు నిత్య ఆత్మ సుఖ ప్రకాశకులు చెప్పండి ఇప్పుడు ఎప్పుడు? స్వామిని మీ క్లాసులో ఉన్నప్పుడు మాత్రం నిత్య ఆత్మ సుఖ ప్రకాశక చెప్పులు వేసుకోగానే ఇల్లు జ్ఞాపకం వస్తుంది అన్నాడు. చెప్పులు వేసుకొని ఇంటికి వెళ్ళినా కూడా నువ్వు చైతన్యానివే. ఆ భార్య అనే రోల్ ఒకటి అలా వేసుకున్నావు అంతేకాని నువ్వు ఎప్పటికీ ఆత్మస్వరూపం కాకుండా పోలేవు. ఎక్కడ ఉన్నా ఎప్పుడు ఉన్నా ఎట్లా ఉన్నా నువ్వు నిత్య ఆత్మ సుఖ ప్రకాశక ఉంది. ఎవరు మార్చలేరు. ఇప్పుడు మీరు మనుషులు చెప్పులు వేసుకోగానే మనుష్యత్వం పోతుందా? ఇప్పుడు ఉదాహరణకి బయట మన వాళ్ళు అంటే ఇట్లాంటివన్నీ ఏదన్నా జంతువు పోతూ ఉంటే అది పోతుంది అంటాడు. అంటే వాడు గాడిదేవ పోతున్నది అంటాడు. వాడు మనిషి యాక్చువల్ గా వాడిని తెచ్చడం అనమాట. తెచ్చాడనుకో వాడు వచ్చి పోట్లాడతాడా? నిజంగా వాడు మనిషి నిజంగా తెలిసిన వాడు ఎందుకు పోట్లాడతాడు? వాడికి గాడిద అంచినంత మాత్రం గాడిద అవుతాడా? కాలేదు కదా. అంటే నాను మనిషిని అని ఎంత పటిష్టంగా ఉంది వాడికి జ్ఞానం చూసారా? అలా లేని వాడు ఏమవుతాడు? వెంటనే రియాక్ట్ అవుతాడు. వాడు అన్నంత మాత్రాన మనం అవుతామా ఏంటి? అందుకని ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని నీకు బుద్ధి లేదు, నీకు తెలివితేటలు లేవు, నీకు లౌకికం లేదు ఇవన్నీ అంటుంటారు. అంటున్నది మాత్రం నేను సుఖాత్మకం కాకుండా పోతానా ఏంటి? నిత్య ఆత్మ సుఖ ప్రకాశగా కాకుండా పోతానా ఏమిటి? వాళ్ళు ఎన్నప్పటికీ కూడా స్వామిని వాళ్ళు అనగానే నాకు కోపం వచ్చింది స్వామి అంటే ఏమిటి నేను శరీరాన్ని అయిపోయినాను వెంటనే. చూసారా? అందుకని మన ఇంట్లో వాళ్ళు ఎవరిని కూడా మనల్ని ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్, నో పర్మిషన్, నో అడ్మిషన్ వితౌట్ పర్మిషన్ అన్నారు. కనుక మన అనుజ్ఞ లేకుండా మనల్ని మన ఆత్మస్వరూప ఆనందాన్ని ఎవ్వరూ చేయలేరు. కనుక మన అజ్ఞానమే మన దుఃఖానికి కారణం కాని మరెవరు కాదు. నేనెవరినిప్పుడు నిత్య ఆత్మ సుఖ ప్రకాశక. జ్ఞానం ఇక్కడే రావాలి క్లాసులో. ఇంటికి వెళ్ళిన తర్వాత వస్తుందండి అనకండి, ఇక్కడే వినేటప్పుడే రావాలి. సాక్షాత్ సాక్షి విముక్త, సాక్షాత్ విముక్త అచల వారి సింధువత్. వారి సింధు అంటే, వారి అంటే నీళ్లు, సింధు అంటే సముద్రం. సముద్రం ఈ శాంతి సముద్రం, పసిఫిక్ మహాఓషన్ ఉంది చూసారా, దానికి ఏం పేరు? శాంతి సముద్రం అని పేరు. శాంతంగా ఉంటుంది. ఆ ధనుష్కోటి వెళ్ళి చూడండి, అలా కూడా రాదు. ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? వచ్చిన వాడు నాతో ఎవరు లేరా? ఇప్పుడు వచ్చారా? ఆ ధనుష్కోటిలో స్నానం చేస్తే ఒక్క అలా ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. దానికి శాంత సముద్రం అని పేరు. వారి సింధువత్ ఆ సముద్రం ఎలాగుంటుందో నేను కూడా ఆత్మస్వరూపాన్ని విముక్త అంటే ముక్తుడిని నేను, అచలహ చలనం లేనటువంటి వాణ్ణి, సాక్షాత్ విముక్త అంటే ఎటువంటి సాక్షాత్ అంటే నేరుగా డైరెక్ట్లీ అన్నారు. ఇప్పుడు కూడా నేను ఆత్మ విముక్తుడిని. చాలా మంది అంటారు పాపం ఈయనకి ఇప్పుడు జీవన్ముక్తుడేనండి, పోయిన తర్వాతనే విదేహముక్తి అన్నాడు. ఇప్పుడు కూడా విదేహముక్తే. కురుడి విదేహముక్తే కాదా? కురుడి ఎంత బాగా ఉపయోగపడుతుందో చూసారా? కురుడి కూడా విదేహముక్తే. లోపల ఉన్నప్పుడే కూడా దాని అదే విధంగా మనం కూడా జ్ఞానం వస్తే విదేహముక్తులమే. జనక మహారాజు విదేహముక్తుడు. దేహంలో ఉన్నా కూడా ఈ దేహం నన్ను ఏమీ చేయలేదని తెలిస్తే మీరు విదేహముక్తులే. సాక్షాత్ విముక్త. తర్వాత శ్లోకం.
ఏవం సదాభ్యస్త సమాధి యోగినః అభ్యస్త సమాధి యోగిన నివృత్త సర్వేంద్రియ గోచరస్య హి వినిర్జితాశేషరిపోరహం సదా ఊరహం సత్ దృశ్యో భవేయం జిత షడ్గుణాత్మనః
ఏవం ఈ విధంగా నేను ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నటువంటి జ్ఞాని సాక్షాత్ విముక్తః అహం సదా అభ్యస్త సమాధి యోగినః. ఎవరు ఎలా తెలుసుకున్నాడు ఇతను ఈ జ్ఞానాన్ని అంటే సదా అభ్యస్తః ప్రతిరోజు ఎల్లప్పుడూ అభ్యస్తః అభ్యాసం చేసి చేసి ఏ అభ్యాసం సమాధి యోగి సమాధి యోగ సమాధి యోగ అంటే ప్రతిరోజు కూర్చొని ఒక చోట్లో ధ్యానం చెయ్యాలి. అహం బ్రహ్మాస్మి నేను శరీరాన్ని కాదు మనస్సుని కాదు దీనికి జనన మరణాలు ఉంటాయి నాకు లేవు అని చెప్పి కూర్చొని చింతన చెయ్యాలి. అది చేస్తే దాన్ని సమాధి యోగ అభ్యాసం అంటారు. సమాధి అభ్యాస సమాధి అభ్యాస రూప నిధిధ్యాసం సమాధి అభ్యాస రూప నిధిధ్యాసం అంటే కూర్చొని చేసేది. మనకు కూర్చొని చేసే పని లేకుండా తిరిగేటప్పుడు కూడా మనసులో అదే ఆలోచన ఉంటే అది బ్రహ్మాభ్యాస రూప నిధిధ్యాసన. అది చేయడం అంటే ఇంకా బాగా నిష్ఠ రావాలి. అందుకని ముందు కూర్చొని చేయడం అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ధ్యానం చేయాలి. ఏమిటి ధ్యానం అంటే మనం విన్నదంతా మళ్ళీ నెమరు వేసుకోవడమే ధ్యానం. అది యోగినః సమాధి యోగినః ఏం చేస్తారు వాళ్ళు నివృత్త సర్వ ఇంద్రియ గోచరస్యహి. ఇంద్రియ గోచరం అంటే అన్ని వస్తువులు కంటికి కనపడే వస్తువులన్నీ పాండి బజార్లో ఉస్మాన్ రోడ్లో కోయంబేడు మార్కెట్లో మనకు కనపడే విషయాలన్నీ ఉన్నాయి కదా రకరకాల వస్తువులు. ఈ కనపడే వస్తువులన్నీ కూడా ఇంద్రియ గోచరం ఏవేవైతే కళ్ళకి కనపడుతున్నాయి చెవులకు వినపడుతున్నాయి నోటికి రుచి ముక్కుకు వాసన స్పర్శ ఇవన్నీ తెలుస్తున్నాయిగా ఇంద్రియ గోచరాలంటే ఏమిటి విషయాలు అని అర్థం. ఈ విషయాలన్నీ కూడా నివృత్త అంటే వాటి నుంచి బయటకి వచ్చి అని అర్థం. అవన్నీ దూరంగా పెట్టబడినయి అన్నారు. కళ్ళు చూస్తున్నప్పటికీ కూడా టీవీ చూస్తున్నప్పటికీ కూడా అందులో సత్యం ఏమీ లేదు. ఆ సినిమా సీరియల్ వాటన్నింటి కూడా ఇదన్నీ కూడా డ్రామా అని అనుకోవడం దాని మీద ఎటువంటి వ్యామోహం లేకపోవడం ఇంద్రియాలని ఆ వస్తువుల నుంచి దూరంగా ఉంచడం ఆ వస్తువుల్లో తాదాత్మ్యం చెందకుండా ఆ రుచి వాసన రంగు ఇవన్నీ ఉన్నాయి కదా వాటితో లీనమైపోకుండా మైమర్చిపోకుండా. ఆ సినిమా చూశానండి హాహా ఆ చీర చూశానండి ఆహా అన్నా అంటే ఓహో అయిపోతుంది తర్వాత. అలాగే ప్రతి వస్తువు వ్యామోహం పిల్లల మీద వ్యామోహం ధనం మీద వ్యామోహం ఒకటే రెండ ఇంటి మీద వ్యామోహం సోఫా మీద వ్యామోహం టీవీ మీద వ్యామోహం మన ఒంటి మీద వ్యామోహం అభిమానం ఇవన్నీ చెప్తే అదే అని అర్థం. నివృత్త అంటే వాటన్నిటి నుంచి మనస్సుని ఇంద్రియాలని ఆ వస్తువుల నుంచి దూరంగా ఉంచి వినిర్జిత అశేష రిపు రిపోహో అహం. అహం అనేది విడిగా పెట్టండి. రిపు అనేది రిపోహో అది ఫుల్ స్టాప్. అక్కడ వినిర్జిత వదిలిపెట్టినటువంటి ఏమిటి అశేష రిపోహో. అశేష అంటే ఏమిటి కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అనేటువంటి శత్రువులు ఆంతర శత్రువుల్ని వదిలిపెట్టి అన్నారు. కామం కోరికలు అన్నమాట అవన్నీ వదిలిపెట్టడం బంధించే కోరికలను వదిలిపెట్టాలి. మంచి శుభమైన కోరికలు ఉండొచ్చు తప్పులేదు. ఏమండి శాస్త్రం చదవాలనేది కోరికే కదా రేపటి నుంచి క్లాసుకు రాను అనకూడదు అది కోరికే కదా సామం అన్నారు కదా, మరి అది కూడా కోరికే కదా, పుస్తకం కొనాలి కోరికే కదా, వద్దు. అటువంటివి వదలకూడదు. అశుభ కామాలన్నీ వదిలిపెట్టాలి, వాటిట్లో ఉన్న దోషాన్ని చూడాలి. క్రోధ కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మా జాగ్రత్త జాగ్రత్త. ఎక్కడున్నారు మన శత్రువులు? మన లోపలే ఉన్నారు. విపరీతమైన కోరికలు, ఏమేమిటో కోరికలు మనిషికి, నిద్ర పట్టడం లేదండి అన్నాడు. క్రోధం, అవన్నీ తీరకపోతే కోపం. ఆ కోపం తర్వాత ఏమొస్తుంది? క్రోధం కామ క్రోధ లోభం. మనం అనుకున్నంత ధనం అన్ని వచ్చిన తర్వాత లోభం అన్నాడు. పిసినారు తను లోభం చూసారా? ఎవరికి ఇంగ్లీష్ చెయ్యి కూడా విదిలించడం అంటుంటారు చూసారా? ఇంగ్లీష్ చెయ్యి అంటే కొంచెం మెతుకులు ఉంటే కాకేనా తింటుంది కదా, ఆహా అయ్యో ఇవన్నీ అంత పిసినాడుతనం అన్నమాట. ఖర్చు పెట్టాడు బయట, తను తినడు ఎవరికి పెట్టాడు. చిన్నప్పుడు పిసినారే కథ చదివారా? లోభం అన్నారు, మహాశత్రువు లోభం. కనుక ఆ లోభ గుణం నుంచి బయటపడాలి. అందుకని పంచుకోవడం నేర్చుకోవాలి, షేరింగ్ అంటారు. లోభగుణం పోవాలి. మద అంటే గర్వం, విద్యాగర్వం, ధనగర్వం, రూపగర్వం, స్టేటస్ గర్వం, మదం. ఆహా నా అంతటి వాళ్ళు లేడు అనుకుంటుంటాడు. శంకరాచార్య వారు ఏం చెప్పారు? మా కురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషాకాల సర్వం. నువ్వు అనుకుంటుండగానే బుడగలాగా అవన్నీ పోతాయి, ఎంతో సమయం ఉండవు అవి. జనానికి రూపం చూసుకొని గర్వం ఆహా అనుకుంటూ ఉంటాడు. మనం చూస్తూ ఉండగానే ముసలోళం అయిపోతూ ఉన్నాం. ధనం ఉండగానే ఆహా నాకు ఎదురుగే ఉంది, ఆడ్యోమి బలవానస్మి హో నోస్తి సదృశోమయ, నా అంతటి వాడు ఎవడున్నాడు అంటుంటాడు. దీన్నే మదం అంటారు మనిషి, గర్వం అనమాట, అహంకారం. జనాన్ని చూసుకొని కుటుంబ పరివారాన్ని చూసుకొని గర్వపడుతూ ఉంటాడు. ఎప్పుడు గర్వపడవాకు. మదం కామ క్రోధ లోభ మద మాత్సర్యం జలసి అసూయ, అవతల వాళ్ళని చూస్తే అసూయ పడడం. అందుకని అవతల వాళ్ళని ముందు మెచ్చుకోవడం నేర్చుకో. అసూయ నుంచి ఎట్లా బయటపడాలి? అవతల వాళ్ళని మెచ్చుకో, అడ్మిరేషన్, అప్పుడు అసూయ పోతుంది. అందుకని మనిషి అసూయే మనిషిని నశింపజేస్తుంది. ఇవన్నీ శత్రువులు. రిపోహో అంటే ఈ శత్రువులన్నిందరినీ నిర్జించిన వాడు అంటే వదిలిపెట్టిన వాడు అని అర్థం. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు నా దగ్గరికి కూడా రాకూడదు, వచ్చినాయి అంటే జ్ఞానం రాదు, మోక్షం రాదు. కనుక ఈయనకి జ్ఞానం వచ్చింది అంటే అవన్నీ వదిలిపెట్టిన వాడైతేనే కదా. అందుకని రాముల వారు చెప్తున్నారు వినిర్జిత అంటే వాటిని నిర్జించిన వాడు, వదిలిపెట్టిన వాడు అని అర్థం. తర్వాత అలా చేయడం వల్ల ఏమైంది? జిత షడ్గుణాత్మన. షడ్గుణాలు భగవంతుడికి ఆరు గుణాలు ఉన్నాయి. భగవంతుడికి ఆ ఆరు గుణాలు ఉన్నటువంటి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని సంపాదించిన వాడు ఇతను అని అర్థం. జిత అంటే జయించినవాడు, భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రుడైన వాడు అని అర్థం. రెండు రకాలైన అర్థాలున్నాయి అందులో. నేను వ్యాఖ్యాన అర్థం చెప్తున్నాను. కనుక ఇక్కడ షడ్గుణ అంటే భగవంతుడు అని. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశశ్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాభగ ఇతీరణ. భగవంతుడికి ఆరు గుణాలున్నాయి. పూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి ఐశ్వర్యం, ఐశ్వర్యస్య సమగ్రంగా ఉంది, వీర్యం బలం, యశస్సు కీర్తి, శ్రియ ధనం, జ్ఞానం పూర్ణమైనటువంటి జ్ఞానం, వైరాగ్యం భగవంతుడి పూర్ణమైనటువంటి వైరాగ్యం, జ్ఞాన వైరాగ్యయోశ్చైవ. ఐశ్వర్యస్య సమగ్రస్య యశస్ శ్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాభగ ఇతీరణ. ఇవన్నీ ఉన్నటువంటి ఆ భగవంతుని అనుగ్రహాన్ని పొంది ఈ జ్ఞానం పొందాడు ఇతను. కనుక జిత షడ్గుణాత్మన అన్నారు. ఆత్మన అంటే భగవంతుడు అని అర్థం ఇక్కడ. పరమాత్ముడు ఆ పురుషుడు ఎవరు? ఇక్కడ మూడు చెప్పారు. నివృత్త సర్వేంద్రియ గోచరస్య పురుషస్య, అదే విధంగా మొదటి లైన్ లో కూడా చెప్పారు, సదా అభ్యస్త సమాధి యోగిన పురుషస్య అన్ని షష్ఠి విభక్తి వినిర్జిత అశేష రిపోహో పురుషస్య చిత షడ్గుణాత్మన పురుషస్య అటువంటి వ్యక్తికి అర్జున లక్ష్మణ అహం సదా దృశ్య భవేయం నేను అతనికి ఎల్లప్పుడూ సాక్షాత్గా ఆత్మస్వరూపంగా అతని మనస్సులో నిలిచి ఉంటాను అన్నాడు. దృశ్య అన్నాడు నేను ఎల్లప్పుడూ అతనికి దృశ్య అంటే ఏమిటి ఆత్మస్వరూపాన్ని అతను ఆనందిస్తూ ఉంటాడు భగవంతుడు అనుగ్రహం వలన ఇలా ఉండడం వలన భవేయం సదా అహం నేనెప్పుడు పరమాత్మ స్వరూపాన్ని అతనికి లభిస్తూనే ఉంటాను. ఎందుకని తన శత్రువులన్నింటిని జయించి వచ్చాడు సమాధి యోగ అభ్యాసం చేశాడు షడ్గుణాలు ఉన్నటువంటి నన్ను భగవంతుడిని నన్ను శరణు వేడాడు నా అనుగ్రహాన్ని పొందాడు అంతేకాదు అన్ని విషయాల నుంచి మనస్సుని వెనక్కి తీసుకున్నాడు అతనికి ఎప్పుడు నేను ఆత్మని లభించేటట్లే చేస్తాను అంటున్నాడు కృష్ణ. ఎవరు రాముల వారు కృష్ణ పరమాత్మ చెప్పారు అర్జునుడికి రాముల వారు అదే చెప్తున్నారు. తర్వాత శ్లోకం 54
ధ్యాత్వైవమాత్మానమహర్నిశం మునిః తిష్ఠేత్ సదా ముక్త సమస్త బంధనః ప్రారబ్ధమశ్నన్నభిమానవర్జితః మయ్యేవ సాక్షాత్ ప్రవిలీయతే తతః
ఏవం మునిహి. మునిహి అంటే నిజంగా సన్యాసి అని అర్థం. సన్యాసి అందుకని విద్వత్ సన్యాసం తీసుకుంటారు జ్ఞాన నిష్ఠ కోసం. శ్రవణం చేసేటప్పుడు వివిధిషా సన్యాసం తీసుకుంటారు, నిష్ఠ రావడం కోసం విద్వత్ సన్యాసం. ఎందుకంటే సమయం దొరుకుతుంది, చాలా సమయం దొరుకుతుంది, శాస్త్రంలోనే గడపవచ్చు. అర్థమైందే. అందుకని మునిహి అన్నారు. మననాత్ మునిహి ఏవం మునిహి ఆత్మానం అహర్నిశం ధ్యాత్వా. ఆత్మనందే అహర్నిశం రాత్రిళ్ళు పగళ్ళు. అహహ అంటే పగలు, నిష అంటే రాత్రి. అహర్నిశం రాత్రి లేదు పగలు లేదు, ఎప్పుడు అదే చింతన. ఏమిటి నీకు ఇంకేం పని లేదా అని అడుగుతారు వాడు. ఇంకేమిటి పని ఉంది, ఇదే పని. అహర్నిశం ఎల్లప్పుడూ ధ్యాత్వా ధ్యానం చేస్తూ సమాధి అభ్యాసంలో చేస్తూ తిష్ఠేత్ సదా ముక్త సమస్త బంధన. ముక్త సమస్త బంధన, సమస్త బంధాల నుంచి ముక్తుడు పొందాడు, ముక్తిని పొందాడు. సంచిత కర్మ, ఆగామి కర్మ, ప్రారంభ కర్మ, ప్రారంభ కర్మ ఉన్నప్పటికీ కూడా అతనికి ఏమి అంటదు. అదే ప్రారంభమశ్నన్, ప్రారంధాన్ని అనుభవిస్తున్నప్పటికీ కూడా జ్ఞానం వచ్చిన తర్వాత కూడా ప్రారంభం ఉండి ఆ శరీరం ఉంటుంది కొంతకాలం. ఎలాగైతే మనం స్విచ్ ఆపిన తర్వాత కూడా ఫ్యాన్ తిరుగుతున్నదా లేదా, అదేవిధంగా జ్ఞానం వచ్చిన తర్వాత కూడా జ్ఞాని ఉండాలా లేదా. ఉంటేనే కదా మనకు బోధిస్తారు. జ్ఞానం రాగానే ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి, మనకెవరు బోధిస్తారు? కనుక ప్రారంభ అశ్నన్ అభిమానవర్జిత. అభిమానం లేకుండా ఉంటాడు, తాను చేసే పనుల మీద ఎటువంటి అభిమానం లేకుండా ఉంటూ సదా ముక్త సమస్త బంధన. ఎటువంటి బంధాలు లేకుండా, అభిమానం లేదు శరీరం మీద కాని చేసే పనుల మీద కాని అభిమానం లేకుండా మై ఏవ సాక్షాత్ ప్రమిలీయతే తతః. ఇలా చేయడం వల్ల తతః ఈ ప్రారంభం అయిపోయిన తర్వాత నాలోనే లయిస్తాడు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః.
హరిః ఓం.